ఆవిడకు నమస్కారం చేశాడు. అక్కడ నుంచి ముందుకెళ్ళాడు.
రజతమయం వెండితో తయారు చెయ్యబడినటువంటి మరొక కోట కూడా కనపడింది. అక్కడికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్లేసరికి మనం ఏమనుకుంటామంటే, నాలుగు తర్వాత ఏమో ఈయన ఆరు చెప్పారు, ఆరు తర్వాత ఎనిమిది చెప్పారు, కాబట్టి నెక్స్ట్ పది ఏమో అనుకుంటాం. నేను అలాగే అనుకున్నాను మొదట, కానీ పప్పులు అక్కడే బుట్టలో అడుగు పెడతాం. పన్నెండు చేతులతో ఉంటారట అక్కడున్న వాళ్ళు. ఎనిమిది తర్వాత ఒకేసారి పెరిగింది, పన్నెండు చేతులతో ఉంటారట వాళ్ళు. కైలాస పర్వతంలో అమ్మవారు పార్వతీదేవికి స్నానం చేయించేటటువంటి చండిక, ఈశాని అనే దేవతలట. వీళ్ళ శక్తుల్లోంచి వాళ్ళు ఆవిర్భవించారట. వాళ్ళకి నమస్కారం చేశాడు ఈయన. మళ్ళీ ముందుకు వెళ్ళాడు. ఆ తరువాత శేషం, వెండి తర్వాత బంగారం కాదు, శేషం వచ్చిందట. శేషంతో తయారు చేయబడినటువంటి ప్రాకారం. అక్కడికి వెళ్లేసరికి షోడశ భుజములు కలిగిన, పదహారు భుజములు కలిగినటువంటి ఆరుగురు స్త్రీలు దర్శనమిచ్చారట. వాళ్లల్లో ఇద్దరు రాధ అనే పేరుతోటి గోలోకంలో ఉంటుందే కృష్ణుడికి పత్ని, ఆవిడకి ప్రియ చెలికత్తెలుగా ఉంటారు. వాళ్లకి నమస్కారం చేశాడు. మరి ముందుకు వెళ్ళాడు. పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి కోటగోడ దర్శనమిచ్చిందట. ఈ కోటగోడ దగ్గర 18 భుజములతో ఉన్నటువంటి 18 మంది స్త్రీలు దర్శనమిచ్చారట. 18 సంఖ్య. వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, బంగారమే వాళ్ళ రంగు, బంగారం ఉళ్ళంతా బంగారపు జరీలతో ఉండేటటువంటి చీరలు ధరించి ఉన్నారు. 18 భుజములలోనూ సువర్ణమయమైనటువంటి ఆభరణాలు ధరించారు. శంఖం, చక్రం, గద, పద్మం, సోలం మొదలైనవన్నీ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. ఆ రూపాలను చూచి ఈయన పులకించిపోయాడు. ఒక్కసారిగా రెండు చేతులు జోడించాడు. సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ పాలినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యాపరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్వద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. ఓ జగన్మాతృమూర్తులారా, ఈ సృష్టి స్థితిలయాలు మూడింటికి మూలకారకమైన ఈ పవిత్ర లోకానికి వచ్చాము. పరా ప్రత్యక్షితి పశ్యంతి మధ్యమా వైఖరి మొదలైనటువంటి రూపాలతో విహరించేటటువంటి జగన్మాత యొక్క దివ్యమైన ప్రధానమైన అనుచరగణమైన మీకు మా నమస్కారం అని పులకితగాత్రుడై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా నమస్కారాలు అందుకునేటటువంటి దేవీమూర్తులకు నమస్కారం అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది మణిద్వీపము అని పిలువబడేటటువంటి పవిత్రమైన ద్వీపం. ఈ ద్వీపంలో భువనేశ్వరీదేవి దర్శనం కోసం నిన్ను ఇక్కడికి రప్పించాం మేము. ఇప్పుడు శ్వేత మహాకల్పం, శ్వేతవరాహమూర్తి అనే పేరుతో విష్ణుమూర్తి అవతరించినటువంటి కల్పం, ఆ కల్పంలో కొంచెం మార్పులు చెందుతుంది. ప్రతి కల్పంలోనూ కూడా ఈ భువన ఈశ్వరి ఉండేటటువంటి మణిద్వీపం కొంచెం కొంచెం మార్పులు చెందుతుందట. అంటే ప్రాకారాల్లో ఒకనొక కల్పంలో, అంటే మహాగణపతి కల్పంలో 9 ఉంటాయి, అలాగే ఆదిత్య కల్పంలో 18 ప్రాకారాలు ఉంటాయట, శక్తి కల్పంలో 10 ప్రాకారాలు ఉంటాయట. కొంచెం ఈ ప్రాకార దేవతల్లో కూడా మార్పులు ఉంటాయట కల్పాన్ని బట్టి. ఇది శ్వేతవరాహమూర్తి అవతరించిన మహాశక్తి కల్పం కనుక ఇప్పుడు ఈ రకంగా భువనేశ్వరీదేవి ఉండేటటువంటి కల్పం ఉన్నది. ఈ కల్పంలోకి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేయించడం కోసం నేను తీసుకుని వచ్చాం. రాబోయేటటువంటి దివ్యమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి భవిష్యత్ కాలంలో భక్తి జ్ఞానం వైరాగ్యానికి జరిగేటటువంటి విశేషాలు నీకు తెలియజేయడం కోసం అని చెప్పి మేము ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాము సాధారణంగా. అందుకే విష్ణుమూర్తి వైకుంఠంలోకి వెళ్ళినటువంటి నీకు దర్శనం ఇవ్వలేదు. ఎవరేమరిచినా మీరు మాత్రం దృష్టి మరలించద్ది కాసేపు. అంచేత నిన్ను స్వయంగా విష్ణువు యొక్క దర్శనం కానివ్వకుండా ఇక్కడికి తీసుకుని వచ్చాము నాయన. లోపలికి అడుగు పెట్టు, దివ్యమైనటువంటి జగన్మాత యొక్క రూపాన్ని నువ్వు దర్శనం చేసుకోగలుగుతావు. అత్యుత్తమమైనటువంటి ఈ దివ్యమైనటువంటి రూపం నీకు దర్శనమిస్తుందని చెప్పగానే నారదునికి ఆయన ఆనందంతో నమస్కారం చేసుకుని లోపలికి సమస్త మణులతో ఉన్నటువంటి పద్మరాగాదిరత్న ప్రభాసమాన పద్మరాగము మొదలైనటువంటి సమస్త రత్నములతోటి జేగీయమానమై ధగధగాయమానమై వెలుగొందుతూ ఉన్నటువంటి జగన్మాత భువనేశ్వరీదేవి కొలు ఉండేటటువంటి మణిద్వీపం మధ్యలోకి బిందుస్థానం అంటాం. అటువంటి బిందుస్థానంలోకి నారద మహర్షుల వారు అడుగు పెట్టారట. అడుగు పెట్టడంతో ఒక్కసారి కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో, యుగపత్ అంటే ఏకకాలం, ఒకే కాలం అన్నమాట. అటు ఏకకాలంలో వేలాది మంది సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతో అటువంటి కాంతి కనిపించిందట. మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది ఆ కాంతి. అటువంటి కాంతిని సామాన్యుడు ఎవడైనా చూస్తే వెంటనే వాడు హిందుకు పనికిరాడు, గుడ్డివాడైపోతాడు, భస్మీపటలం అయిపోతాడు. కానీ ఇక్కడికి అడుగు పెట్టిన నారదునికి దివ్య చక్షువులు ఉన్నాయట. అంచేత ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు, చేతులు రెండూ జోడించాడు, మనస్సులోనే ప్రణవోచ్చారణం చేసుకున్నాడు. ప్రణవోచ్చారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆనందమయమైనటువంటి స్వరంతో ఒక్కసారి జనయిత్రీ జనిమూలమీవగుదు పంచప్రేతమల్చాధిశాయిని వై అమ్మలగా అమ్మవయి ఈ సృష్టి స్థితి శ్లేషకేళి నిభాసిల్లెడి సార్వకాలిక కళాలీలా విశేషాత్మాతను వాణి గిరిజారమాత్మలలితం దర్శించి నిన్కొల్చెదను జనయిత్రీ జనిమూలమీవగుదు ఓంకార ఘంటికా క్లింకార ముఖరి చక్ర ఓంకార వాచ్యుని కన్న తల్లి నంకార మంకార యంకార శంకార కల్పక అర్ధాంగవల్లి సౌహకార దివ్యయోషామతల్లి హరాంకార గుంభిత క్లింకార ముఖరిత క్రోంకార హృదయ నిరూఢవల్లి నాలుగు భుజములతో నాకు దర్శనం వసంగి నాలుగు పురుషార్థములకు డందముగా నిలచి అమృత రసవర్షి చంద్రకళావతంస ప్రణవ పంజరకీరి కాపాడుగాత ప్రణవ పంజరకీరి కాపాడుగాత. ఈ విధమైన ప్రార్థన, ఈ ప్రార్థనలో ఉండేటటువంటి సారాంశం మొదలైనటువంటి ఇంకా ఎన్నెన్నో విశేషాలతో సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన వేదవ్యాస మహర్షి మనకి ప్రసాదించినటువంటి ఆయన యొక్క భిక్ష భవిష్యత్ పురాణంలో మిగతా భాగాన్ని రేపు సాయంకాలం తిరిగి 6:30 ఖచ్చితంగా సమయపాలనం చేసుకుంటూ ఇక్కడ మొదలు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరిః ఓం తత్సత్.
స్వరూపసుముఖి శ్రీచక్ర సంభాసిని శ్రీమద్వాగ్భవకూటబీజనిలయా ఐంకారమూలాత్మికాం సౌఃకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్ పర్వతరాట్ సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణ పరాయణం శుభకరం స్వానంద సంధాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం నారాయణౌ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. కాస్త ఆలస్యమైన ఇంత పూర్వం జరిగింది కూడా పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమం కాబట్టి అది భావి జీవితానికి ఈ కలియుగంలో ఉపయోగించేటటువంటి కార్యక్రమం కాబట్టి ఆ దోషం మనకేం పనిచేయదు. నిన్నటి కథాక్రమంలో నారద మహర్షి భూలోకంలో వంగదేశంలో 18 సంవత్సరాల వయస్సు కలిగిన కన్యారూపం ధరించి ఉన్న భక్తిని, చాలా ముసలివాళ్లుగా ఉన్నటువంటి ఆమె పుత్రులైన జ్ఞాన వైరాగ్యాలను చూచి వారి కష్టానికి నివారణోపాయం తెలుసుకోవడానికి వైకుంఠానికి వెళ్ళి అక్కడ వైకుంఠేశ్వర దర్శనం కాని కారణం చేత ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే దైవానుగ్రహంతో అక్కడికి వచ్చినటువంటి సువర్ణ పల్లెంకికలో బయలుదేరి మణిద్వీపానికి ప్రయాణమయ్యాడు. వరుసగా అన్ని ప్రాకారాలు, ఆ ప్రాకారాల దగ్గర కావలిగా ఉండేటటువంటి అధిష్టాన దేవతలు వీరందరినీ చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఆయన. అలా వెళ్ళి 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 చివరికి భువనేశ్వరీదేవి ఉండేటటువంటి ప్రాకారం దగ్గరకు అడుగుపెట్టాడు. ఆ లోపల ఉండేటటువంటి మధ్య ప్రాంతం అన్ని పద్మరాగాది రత్నాలతో తాపడం చేయబడినటువంటి పెద్ద విశాల ద్వారం. ఎటు చూచినా కొన్ని వేల మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతి. చిత్రం ఏమిటంటే ఆ ప్రదేశంలో అడుగు పెట్టడంతో నారద మహర్షి కూడా ఈ గడ్డము మేసములు జుట్టు ఇవన్నీ ఉండేటటువంటి వాడు కాస్త ఆ లక్షణాలన్నీ కోల్పోయట. పాపం సినిమా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నారద మహర్షికి ఎప్పుడు గడ్డం గీసి నున్నగా చూపిస్తూ ఉంటారు. కానీ నారదుడు పొడవైనటువంటి గడ్డం కలిగిన వాట, పెద్ద పెద్ద మేసాలు ఉంటాయట. మన పెద్దలు మహానుభావులు మరి ఎక్కడ చదువుతారో తెలియదు కాని ఈ దిక్కుమాలినటువంటి నాటకాలు దిక్కుమాలినటువంటి సినిమాలు తీస్తూ ఉంటారు. రాముడికి పెద్ద పెద్ద మేసాలుండేవి. పట్టాభిషేకంలో యుద్ధకాండలో చెబుతాడు శ్మశ్రువర్ధక, ఈ మేసాలు చాలా నైస్గా కోరమేషంగా తీర్చిదిద్దేటటువంటి మంగలి వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి మరీ మేసం కట్ చేయించుకున్నట్టు రాముడు. పాపం మన వాళ్ళకి ఆయనకి వేషం ఉండడం ఇష్టం లేక కృష్ణుడు ఒకండి రాముడు ఒకండి పేడిమూతి వరిగా చూపిస్తూ ఉంటారు. కృష్ణుడు కూడా అంతే, వేదంలో పచ్చని మేసాలు కలిగి ఉన్నాడు అని చెబుతోంది శాస్త్రం. అలాగే ఈ నారద మహర్షి కూడా పొడవైనటువంటి గడ్డం కలిగిన వాట, అంతేగాని నిత్య గీకిత గడ్డం కలిగిన వాడు గాడు ఆయన. అటువంటి నారద మహర్షి గారి గడ్డం మాయమైపోయింది, మేసం మాయమైపోయింది, తల మీద ఉండేటటువంటి ముడులు మాయమైపోయాయి. అందంగా ఇదివరకు ముడి చుట్టుకుని ఆ ముడికి రుద్రాక్ష పూసలు, తరువాత ఏమో తులసి పూసలతో ఉండే మాలలు ధరించేవట్ట ఆయన. ఇవాళ ఆ భువనేశ్వరీదేవి సన్నిధానంలోకి వెళ్లేసరికి ఈ పూసలు మాయమైపోయాయి, రకరకాల చంద్రాల హారాలు తయారయ్యాయిట. అలాగే సమున్నత వక్షస్థలం ఉందా లేదా అనిపించే సన్నని నడుము, కాషాయ వస్త్రం పోయింది, ధగధగలాడే ఎర్రని పట్టుచీర, భూలోకంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి చీర వచ్చిందిట. కాళ్లకి ఇదివరకు వేరే మువ్వలుండేవి, నృత్యం చేసేవాళ్ళ గజ్జెలు, అవి పోయి వెండితో తయారు చేయబడినటువంటి పట్టాలు వచ్చాయిట. చేతులకు కంకణాలు వేసుకునేవాడు పాపం ఆయన దొరకు, ఇప్పుడు గలగలలాడే గాజులు తయారయ్యాయి, చేతిలో చిడతలం ఆయమైపోయాయి. ఈయన కూడా ఒక స్త్రీ మూర్తి అయిపోయాడు. ఆ లోకానికి వెళ్లిన వాళ్ళు ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ముందు వాడు స్త్రీగా మారిపోవాలి. అలా మారితే గాని నో పర్మిషన్ దేర్. ఒక్కొక్క తోటకొక్క సంప్రదాయం ఉంటూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చెప్పులు బయట విడిచిపెట్టి మాత్రమే రావాలంటారు. దాంతో ఈ బయట చెప్పులు విడిచిపెట్టిన వాడికి లోపలికి వెళ్ళిన కాసేపు నిన్ననే 251 రూపాయలు పెట్టి కొన్నాను, ఏమైపోతాయో అని బెంగ. ఒకనొక చోట ఉపన్యాసానికి నేను బయట చెప్పులు విడిచిపెట్టి లోపలికి వెళ్ళి వచ్చేసరికి చెప్పులు కనపడక నానాయాతన పడి కుంటుకుంటూ నడవలసి వచ్చింది. అంచేత ఈ అనుభవం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూ ఉంటుంది. కనుక ఉపన్యాసానికి స్పెషల్ చెప్పులు అని ఉంటాయి. హవాయి చెప్పులు 15 రూపాయలు చెప్పులు ఉంటూ ఉంటాయి, 20 రూపాయలకో దొరుకుతాయి. ఆ కాసేపు ఉపన్యాసానికి ఆ చెప్పులు వేసుకువెళ్ళండి అని ఒక భక్తుడు నాకు సలహా ఇచ్చాడు. ఆ భక్తుడు మహానుభావుడు గనుక అతని సలహా పండితులకు కూడా ఆచరణ యోగ్యం అయ్యింది ఆనాటి నుంచి. ఇలాగా ఉంటాయి నియమాలు. చొక్కాలు తీస్తే గాని గుళ్ళో గడుగు పెట్టనివ్వని సంప్రదాయాలు కొన్ని. ఈ సంప్రదాయాలు తప్పనిసరిగా పరిపాలించాలి. నారదులు వారు అమ్మ దగ్గరికి వెడితే అమ్మ దగ్గర సంప్రదాయం ఏంటంటే అమ్మవారు అయితేనే అమ్మ దగ్గరికి అడుగు పెట్టాలి, స్త్రీమూర్తి అయితేనే అడుగు పెట్టాలి. ఇందాక రుద్రయాగం చేసేటప్పుడు వీళ్ళు చెప్పే ఉంటారు మహాన్యాసంలో, నారుద్రో రుద్రమర్చేయత్తని. అరుద్ర నా రుద్రం మర్చేయత్తని అర్థం అనమాట దానికి. రుద్రుడు కానివాడు అరుద్ర అంటే, శివుడు కానివాడు రుద్రం నా అర్చేయత్తు, శివుణ్ణి అర్చించడానికి అర్హుడు కాడు. ముందు వీడు పరమేశ్వరుడి యొక్క లక్షణాలు శరీరంలో ఆవాహన చేసుకుని తాను సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క రూపాన్ని పనం చేసుకుని అంత స్థితికి వెళ్ళాక భగవంతుణ్ణి అర్చించాలి. లోపల లక్షణాలన్నీ పనికివారి లక్షణాలు ఉన్నంత వరకు ఆ భగవంతుణ్ణి అర్చించే అర్హత లేదు. అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే వీడు అమ్మవారి యొక్క రూపాన్ని ధరించాలి. అందుకే లలిత తృతీయ వ్రతం గురించి మొన్న మీకు చెప్పా. ఆ వ్రతం చేసేవాళ్ళు మగవాళ్లు కూడా కాళ్లకి పారాణి పెట్టుకుంటారట, చీర కడతారట, చేతులు గాజులు వేస్తారట, తలకి పువ్వులు పెడతారట. మరి బాబు మీలాంటి వాళ్ళు ఎవరికి వంగని బిరుసైన తల కలిగిన వాళ్ళు. నా దిక్కుమాల తల ఎవరికి వంగదు. ఇటువంటి తలలు కలిగిన వాళ్ళు పువ్వులు ఎలా పెడతారంటే దేనికి దానికి రకరకాల మార్గాలు వచ్చాయి. ఈ పువ్వులకు పినిసి పెట్టేసి గుచ్చేస్తారు, అలా గుచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా మొత్తం మీద అమ్మవారి యొక్క అలంకారాన్ని, స్త్రీ రూప అలంకారాన్ని ధరించి మాత్రమే అమ్మవారిని దర్శించాలి. అంచేత నారదుల వారు అక్కడ అడుగు పెట్టడంతో ఈయనకి తెలిసినా తెలియపోయినా ఆ వాతావరణ ప్రభావంతో టక్కున ఈయన ఆడదైపోయాడు. అప్పుడు ఈయనకి గొంతెత్తి స్తోత్రం చేస్తూ ఉంటే ఎంతో పూర్వం ఉండేటటువంటి చక్కని కంచుకంఠం పోయింది. లలితమైన అవ్యక్త కలనాదం గొంతుగులోంచి వస్తుందట. కోకిల కూసినట్లు కుహుకూతలతో అలగున్న వావిపై వాకొనునట్లు. ఒక కోకిల వేసవి కాలంలో తీయ మామిడి చెట్టు చిగుళ్ళు తిని మత్తెక్కి అవ్యక్తమైన మధురమైన కంఠంతో కూసినట్లుగా ఉన్నది. అప్పుడు చూసుకున్నట్ట, ఇదేంటిది, నారద కాస్త పోయి నారది అయిపోయినట్టున్నాను నేను అనుకున్నాడు ఈయన. ఓహో, ఇది అమ్మవారి ప్రభావం, ఇక్కడికి ఎవరు వచ్చినా ఇలా అయిపోతారని గ్రహించి అప్పుడు ఆ భువనేశ్వరీదేవిని స్తోత్రం చేశాడు. ఓ జగన్మాత, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి త్రిమూర్తులను కూడా సృష్టించి వాళ్ల చేత ఈ కార్యక్రమాన్ని సృష్టి స్థితి శ్లేష మూడు నడుపుతూ ఉంటావు. నువ్వు పంచప్రేత మంచాధిశాయునివై అమ్మలగన్న అమ్మవై ఈ సృష్టి స్థితి శ్లేష కేళిని భాషిల్లెడి సార్వకాలిక కళాలీలా విశేషాత్తమాతను అని స్తోత్రం చేశాడు. అమ్మవారు ఒక మంచి పీఠం మీద కూర్చుంటుందిట, రత్నాలు తాపడం చేయబడిన గద్దె. మరి అటువంటి గద్దెకి నాలుగు కోళ్లు కావాలిగా, మంచానికి కానీ ఒక కుర్చీకి కానీ నాలుగు కోళ్లు ఉంటాయి. ఆ నాలుగు కోళ్లు ఏమిటయ్యా అంటే, ఒక కోడు బ్రహ్మ, మరొక కోడు రుద్రుడు, మరొక కోడు విష్ణువు, మరొక కోడు ఈశ్వరుడు. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, వీళ్లలో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. ఈ నాలుగు కోళ్ళట, ఆ పైన మరి బల్లం ఉండాలిగా, కూర్చునేందుకు ఒక ఉత్తి కోళ్లు పెడితే కుదరదు, కూర్చునేందుకు ఒక ఆసనం, ఒక ఫలకం కావాలి. ఆ ఫలకం సాక్షాత్తు సదాశివుడు అని పిలువబడేటటువంటి ఒక పురుషోత్తముడు. ఆ పైన కూర్చునే తల్లిట లోకాన్ని సృష్టిస్తుంది, సరదాగా పెంచుతుంది, మళ్లీ తనలో లీనం చేసుకుంటుంది. అటువంటి సర్వకాలాలలోనూ కూడా ఒకే రకంగా మార్పు చెందకుండా ఉండేటటువంటి తల్లి. మనం సర్వకాలాల్లో ఒకే రకంగా ఉండాం, పదేళ్ల క్రితం చూసిన వాడికి ఎప్పటికీ చాలా తేడా కనపడుతూ ఉంటుంది. వాడు మూతిలో కాని, మాటలో కాని, రకరకాల చేష్టల్లో కాని, రూపంలో కాని, అన్ని రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి. కాల ప్రభావం చేత ఒకప్పుడు నల్లగా ఉండేటటువంటి కాటుకలో ఉండే జుట్టు కాస్త బియ్యం ఎండబోసినట్టు అయిపోతాయి, తెల్ల బియ్యం ఎండబోసినట్టుగా ఇలా మారుతాయి. ఒక్కొక్కడికి లక్షణాలు, పురుషుడికి రాగి వేసం ఉన్నట్టుగా రాగిగా తయారవుతాయి. ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలైన మార్పులు జరుగుతాయి. కానీ అమ్మవారు సార్వకాలిక కళాలీలా విశేషత్తట అంటే, ఇవాళ రేపు మాపు అనే తేడా లేకుండా ఎప్పుడు చూచినా సరే అదే వయస్సుతో ఉన్నట్టుగా ఉంటుందిట. దేవతలకు త్రిదశులు అని పేరు. త్రి అంటే ఇది సంస్కృత పదం త్రి, అందులోంచి ఇంగ్లీష్ వాళ్ళు కొట్టేశారు మన దగ్గర నుంచి. బ్రిటిష్ వాళ్ళకి ఆ ఇంగ్లీష్ భాషలో మూడొంతుల పదాలు మన సంస్కృతం నుంచి కొట్టేశారు. ఘృతం అనే శబ్దం వికృతి చెంది సింధీ భాషలో ఘీ అయితే ఆ ఘీనే వాడు కొట్టేశారు. అలాగే గౌ అనే శబ్దం సంస్కృతంలో ఉంటే వాళ్ళు కౌ అనే ఆ గౌని కాస్త కౌ మార్చుకున్నారు. మార్పులు చెందుతాయి గనక. ఇలా వాళ్ళ పదాలన్నీ స్టడీ చేస్తే, లింగ్విస్టిక్స్ అంటారు దీన్ని, భాషాశాస్త్రం, ఒక పదేళ్లు దీనికోసం దృష్టి పెట్టి స్టడీ చేశాం, చేస్తే సంస్కృతంలోంచి మూడొంతులు, లాటిన్ భాషలోంచి ఒక వంతు ఇంగ్లీష్ వాళ్ళు చౌర్యం చేశారు. భాష వాళ్ళకి వేరే భాష అంటూ లేదు, కానీ పాపం చౌర్యం చేయడంలో కూడా తెలివితేటలు ఉండాలి. దొంగతనం చేసేవాడు కూడా ఇతరుల దగ్గర నుంచి కొట్టేసినట్టు తెలియకుండా, వెనకాతల పోలీసు వారు ఉన్నారు, వారికి చెప్పకూడదు, ప్రమాదం, అయ్య బాబు మీరు దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్నారు అని. అంచేతను దొంగతనం చేసేవాడు చాలా ట్యాక్ట్ఫుల్ గా చేయాలట, కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి, రెండో వాడికి తెలియకూడదు. వీళ్ళు పాపం దొంగతనం చేశారు భాషని, కానీ అది దొంగతనం చేసినట్టుగా తెలిసిపోయింది, బయట పట్టుబడిపోయారు భాషాశాస్త్రం పరిశీలించిన వాడికి. అలా కాకుండా పక్కవాడికి కూడా తెలియకుండా దొంగతనం చేసే భాషలు కొన్ని ఉంటాయి. అటువంటి భాషల్లో ఇటాలియన్ భాష ఒకటి, ఇటలీ వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు సంస్కృతం నుంచే అపహరించారు, కానీ వాళ్ళది స్వతంత్ర భాష ఏమో అనిపించే రీతిలో దాన్ని మలుచుకున్నారు. అదన్నమాట టెక్నిక్. కవులు కొంతమంది ఏం చేస్తారంటే ఇతరులు రాసిన పద్యాలు తమ పద్యాల కింద రచనలకు పంపుతారు, పంపేటప్పుడు అవతలి వాడి దానిలో నుంచి ఈ పద్యం భావాన్ని దొంగిలించినట్టు తెలియకుండా చేస్తారట. అలా చెయ్యడం అనేది ఒక గొప్ప కళ. అందుకే 64 కళలలో చోర కళని కూడా నేర్చుకునేవారు పూర్వం మహారాజులు. ఇప్పుడు మహారాజులు లేరు గనక మన నాయకులు అది నేర్చుకుంటున్నారుట, నాకు తెలియదు.